వారు ఇచ్చిన లెటర్స్ అన్ ఆకల్ట్ మెడిటేషన్ అనే పుస్తకాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పదాలు ఉన్నాయి దీంట్లో, ఒకటి అకల్ట్, రెండు మెడిటేషన్. అకల్ట్ అంటే కనబడకుండా ఉన్నాయి అని అర్థం, ఎందుకంటే పెద్ద గొప్పగా కష్టపడక్కర్లేదు. అకల్ట్ అంటే హిడెన్, దట్ విచ్ వీ కెనాట్ కన్సీవ్, అంటే మనం ప్రస్తుతం ఉన్న స్టేజ్ లో కన్సీవ్ చేసుకోలేము అర్థం, అంతే తప్ప అసలు కన్సీవ్ చేయలేము. కానీ ప్రస్తుతం ఉన్న స్టేజ్ లో అంటే మనం జస్ట్ బై ఫిజికల్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, మన ఫిజికల్ సెన్సెస్ వెరీ వెరీ లిమిటెడ్ చాలాసార్లు మనం వీటిని చెప్పుకున్నాం. ఫిజికల్ సెన్స్ లిమిటేషన్ ఏంటంటే ఒక గద్ద చూసినంత దూరం మనం చూడలేం, ఒక కుక్క చూసి వాసన చూసి పట్టుకుంటుంది, అలా మనం ముక్కు ఆ వాసన చూసి పట్టుకోగలిగిన శక్తి మనకు లేదు ముక్కుకి, మన ముక్కులకి ప్రస్తుతం. అలాగే కళ్ళు అయిపోయాయి, చెవులు అయిపోయి, ముక్కు అయిపోయింది, అలాగే చెవులు కుక్క బాగా వినగలదు, మనం వినలేము. ఇలాగా సృష్టిలో కొన్ని జీవులకి ఉన్న ఎక్స్ట్రా ఆర్డినరీ కెపాసిటీస్ అని మనం అంటాం, కానీ అవి నార్మల్ వాటి, మనకేమో అవి ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎందుకంటే మనకి అవి లేవు కాబట్టి. కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు హిడెన్, వాటికి ఓపెన్. మరి పిల్లి చీకట్లో చూడగలదు, మనం చీకట్లో చూడలేము. పగలు కూడా చాలామంది కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప పనులు అవ్వవు. ఇవన్నీ మరి జంతువులకి అక్కర్లేని కళ్ళజోడు మనకు ఎందుకు అవసరం వస్తుంది, జంతువులకి హీరింగ్ ఎయిడ్ అక్కర్లేదు మనకు ఎందుకు అవసరం వస్తుంది కదా. ఇవన్నీ ఒక సబ్జెక్ట్ యాక్చువల్గా, కానీ మనం ఇప్పుడు హిడెన్ అంటే అకల్ట్ అంటే సృష్టిలో అనేకమైన శక్తులు పనిచేస్తుంటాయి అనేది మొదటి గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆ శక్తులు ఉన్నాయని, ఆ శక్తులు పనిచేస్తాయని, అవి ఏం చేస్తాయని ఇవన్నీ తెలుసుకోవడం కూడా అవసరం. మెడిటేషన్ రెండో పదం మెడిటేషన్, అక్కడేమో హిడెన్ ఎనర్జీస్, హిడెన్ ఫోర్సెస్, హిడెన్ లాస్. ఇప్పుడు లా అనేది మనకు కంటికి కనపడదు, పనిచేస్తూ ఉంటుంది సృష్టిలో. సృష్టి ధర్మాలు పనిచేస్తుంటాయి, ధర్మాలు పనిచేస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది. కర్మసిద్ధాంతం ఉందనుకోండి, కర్మసిద్ధాంతం నిజంగా అదిగో అది చేసే కాబట్టి నాకు ఇది వచ్చిందని మనం బల్లకొద్ది చెప్పగలమా? కానీ కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఒక ఉదాహరణ అవసరం అవుతుంటుంది. ఏంటి, మనం ఏ విత్తనం నాటితే ఆ ఫలితం తీసుకుంటాం, విత్తనం నాటడం లాంటిది మనం ఒక కర్మ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం, అదొక కర్మ, అదొక విత్తనం లాంటిది అనుకుంటే ఆ విత్తనం ఏమవుతుంది, పెద్దదయ్యి మొట్టమొదటి మొక్కగా అయ్యి తర్వాత పెద్దదయ్యి తర్వాత పుష్పించి ఫలిస్తుంది. అంటే అంతటితోటి దాని పని అయిపోదు. అంటే ఏదన్నా సరే ఒక ఎఫర్ట్, అది వెదర్ ఇట్ ఈస్ టువర్డ్స్ గుడ్ ఆర్ టువర్డ్స్ ద అదర్ సైడ్, అది ఒక విత్తనంలాగా పనిచేస్తుంది. చాలా గుర్తుపెట్టుకోవాలి బాగా. మాస్టర్ ఒకసారి నాకు చెప్తారు, మనం చేసే పనులు కొన్నిట్లోనేమో విత్తనాలుగా వాటిని అయ్యేటట్టుగా చూడాలట, కొన్ని అక్కడే ఆగిపోవాలట. ఫర్దర్ డెవలప్మెంట్ లేకుండా ఆపేయాలి అక్కడికి. ఫర్దర్ డెవలప్మెంట్ లేకుండా ఆపేసేవి ఏంటి, ఫర్దర్ డెవలప్ అయ్యి సీడ్ అయ్యి దాన్ని మళ్ళీ స్ప్రౌట్ అయ్యి పెద్ద చెట్టు అయ్యి దాని నుంచి మళ్ళీ సీడ్స్ వచ్చి అలా డెవలప్ అయ్యేంటి, ఏమేమి అడగలేను నేను. కానీ మనకు కామన్ సెన్స్ ఏం చెప్తుంది, ఏవి బ్యాడ్ అయితే వాటిని అక్కడ ఆపేయాలి, ఏవి సృష్టి మొత్తానికి ఇబ్బంది కలిగిస్తాయో వాటిని అక్కడ ఆపేయాలి. అవి ఆపడానికి చేత కాకపోతే ఏమవుతుంది, సృష్టికే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది, నువ్వు ఆపచ్చు కదా కృష్ణుడు, ఇంత చేతనైన వాడు కదా అని ఎవరు అడుగుతారు డైరెక్ట్గా. కృష్ణుడిని అడిగిన ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరంటే కళ్ళ గంటలు కట్టుకుంటుంది ఆవిడ. ఆవిడ కళ్ళు మామూలుగానే ఉన్నాయి పాపం, భర్త కళ్ళు లేవు కాబట్టి నేను కూడా కళ్ళు గంటలు కట్టుకుంటాను. గాంధర్ ఆయన చూడలేడు పాపం, పుట్టుకతోనే చూడలేడు, ఈవిడ చూడగలిగి చూడలేదు, అది మ్యాజిక్. చూడగలిగి చూడలేని వాళ్ళు ఒక రకం, చూస్తానికి వీలు లేకుండానే పుట్టిన వాళ్ళు మొదటి రకం. ఆయన చూడటానికి వీలు లేకుండా పుట్టి దుర్యోధనుడి యొక్క చెడ్డ లక్షణాలు ఇవి, వాడిని వదిలేసి ఆయన చెప్పినా వినకుండా వాడిని పెంచి పోషించి రాజును చేసే పరిస్థితి వరకు తీసుకొచ్చాడు. అధర్మం చేస్తున్నా సరే మాట్లాడకుండా ఊరుకున్నాడు, పుట్టుగుడ్డివాడు కాబట్టి. అదే కళ్ళుండి కళ్ళ గంటలు కట్టుకుని భర్తని ఫాలో అవుతున్నాను పతివ్రత ధర్మంతో అని ఈవిడేం చేసింది, వాడు చావకుండా ఉండడానికి వజ్ర శరీరం చెయ్యాలని ఆవిడ శక్తి అంతా తపశ్శక్తి అంతా ధారపోసింది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, రమణ మహర్షి గారు ఆ స్కందాశ్రమంలో ఉంటుండగా, అప్పటికి ఇంకా స్కందాశ్రమం పెట్టినట్లేదు, వాడు అమ్మగారు వస్తారు. వాళ్ళ అమ్మగారు వస్తే మాయ వస్తుంది, మాయ వస్తుంది అంటారు ఆయన. మాయ అంటే అర్థం ఏంటంటే సృష్టిని అంతటిని ఏదైతే వచ్చేట్టు చేసి మళ్ళీ లయం చేసుకుంటుందో భగవంతుడి శక్తి అనే అర్థం, అంతే తప్ప మాయ అంటే ఇంకోలా అర్థం చేసుకోకూడదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏడిస్తే ఆయన అరవంలో ఒకటి రాసి కింద సంతకం పెట్టారు అని మనకు చరిత్ర చెప్తోంది. అదేంటంటే జరగవలసింది గనక నిజంగా ఉంటే నువ్వెంత ప్రయత్నం చేసినా దాన్ని ఆపలేదు, జరగవలసింది లేకపోతే నువ్వెంత ప్రయత్నం చేసినా జరగదు అని చెప్పి, ఈ రెండింటి సందర్భాల్లో నీకు మౌనమే శరణ్యం అని చెప్పి ఆయన రమణ మహర్షి అని సంతకం పెట్టారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఈ అకల్ట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే హిడెన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం, అసలు ఈ పేరే అకల్ట్ మెడిటేషన్ అని పెట్టడానికి ధ్యానంలో చేసేవి ఏంటంటే, మనం అలాంటి శక్తులతో సంబంధం ఏర్పరచుకుంటాం. అవి ఉన్నాయని మనకు తెలియవు, ఎప్పుడైతే మనం చేయటం మొదలెడతామో వాటికి మనకి సంబంధం వస్తుంది. ఒక గాయత్రి మంత్రం ఉంది, ఒక గాయత్రి మంత్రం ఇదిగో 24 రకాల శక్తులు ఉన్నాయని గురువు గారు చెప్పేంత వరకు అంతకుముందు అంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పినట్లేదు, తెలిసి ఉండొచ్చు కానీ ఇట్స్ వెరీ సీక్రెట్. మనకు ఎలిసేబీలి రాసిన డెస్టినీ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క డెస్టినీ ఉంది, అంటే ఒక విధి ఉంది. అదేంటంటే భారతదేశానికి విధి, ఇట్ హైడ్స్ ది లైట్, ఆత్మజ్ఞానం అనే తేజస్ ఏదైతే ఉందో అది దాన్ని అలా ఇట్ హైడ్స్, ఇండియా హైడ్స్ ది లైట్. అంటే చుట్టూ ఒక చిమ్ని లాంటిది పెట్టి దాన్ని బయటికి కనబడకుండా చేస్తుంది. చిమ్ని పెడితే వెలుగు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప మొత్తానికి మూసేది కదా. అదే అమెరికా ఉంది. అమెరికా ఏంటి, అది లైట్ని ఫాలో అయ్యి ఇది స్ప్రెడ్ చేస్తుంది. సో యూనియన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఏంటి అంటే, వన్ హైడ్స్ ది లైట్, ద అదర్ అప్రోచెస్ ద లైట్ అండ్ ట్రైస్ టు మేనిఫెస్ట్ ఇట్. ఆ వెలుగుని స్వీకరించి దాన్ని అందరికి పంచడం అనే ప్రక్రియలో అమెరికా ఉంటుంది. ఆ వెలుగుని దాచడం అనే ప్రక్రియలో, దాచడం అంటే ఇన్ ది సెన్స్ కాపాడటం కదా, మన జ్ఞానాన్ని కాపాడుకోవాలి, లేకపోతే కష్టం. తరతరాలు అది ఆ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే మ్యారేజెస్ అనేవి చేసుకుంటారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలని ప్రశ్న, పిచ్చి ప్రశ్న అనుకోకూడదు. బ్రహ్మజ్ఞానం సంపాదించడం, దాన్ని తన కొడుకుకి తన కూతురికి అందివ్వడం అనేది తండ్రి యొక్క ముఖ్యమైన బాధ్యత. ఇది కొన్ని ఆస్పెక్ట్స్. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ ఈ వాటికి మీరు అందరూ చాలా కాలం మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషన్ అంటే ఒక పర్టికులర్ థాట్ ఏదన్నా తీసుకుని, ఒక ఐడియా తీసుకుని దాన్ని కంటిన్యూస్గా వదలకుండా ఆలోచించగలిగి ఉండడం. ఇంకే ఆలోచన రాకూడదు. అంటే సపోజ్ మనకు కిందటిసారి చెప్పుకున్నాము, ఒకటి ప్యూరిఫికేషన్ అండ్ విజ్డమ్, మనం పవిత్రీకరించేది మనకు జ్ఞానాన్ని ఇచ్చేది అనేది పసుపు రంగు. మనలో ఉన్న ఆనందమయ కోశంలో మనం ఎస్టాబ్లిష్ చేసేది, శరీరంలో పశు ప్రవృత్తికి సంబంధించినవన్నీ కడిగి పడేసి మనల్ని పవిత్రులు చేసేది తెల్లటి రంగు అని చెప్పుకున్నాం. అలాగే మనకు పింక్ లవ్, అలాగే పింక్ కలర్ మనకు సహనం, మన అందరినీ క్షమించగలుగుతాం, ఇలాంటి దైవీ లక్షణాలు అన్ని ఇస్తుందని చెప్పుకున్నాం. అలాగే బ్లూ కలర్ శక్తినిస్తుంది. బ్లూ అనంతం, అనంతానికి గుర్తు బ్లూ, కాబట్టి మనం కూడా మన చేతనంతో అనంతంగా వ్యాపిస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ ఒకటి తీసుకుంటే ఇంక ఎంతసేపు అయినా ఆ ఒక్క విషయం మీదే ఉండగలగడం ధ్యానం. సపోజ్ పింక్ తీసుకున్నారు, పింక్లో అలా ఉన్నాం అంటే ఇంక మళ్ళీ ఇంకోటి రావడానికి వీల్లేదు. గొర్రెలకు పింక్ అంటే పింక్ అంతే, ఎల్లో అంటే ఎల్లో అని ఎంతసేపు మీరు అనుకుంటే అంతసేపు దానిని అలాగ నేను పింక్ను చూస్తున్నాను. పింక్ను చూస్తున్నా అంటే అర్థం ఏంటి? చుట్టూ అంతా వాతావరణం అంతా ప్రేమతో నిండిపోతుంది. ఆ ప్రేమతో నిండిపోతున్న వాతావరణంలో ఎవరుంటారంటే ఆ మొత్తం సమస్త విశ్వం ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఉంటారు ముందర. ముఖ్యంగా చాలా మంది చేసే ఒక రకమైన చిత్రమైన మిస్టేక్ ఏంటంటే బయట వాళ్ళు అందరినీ బ్రహ్మాండంగా చూస్తారు, ఇంట్లో వాళ్ళని మడుగు చూడరు. ఇంట్లో వాళ్ళని చూడకుండా బయట వాళ్ళని చూస్తే ఉపయోగం లేదు. ఇంట్లో బాబా గారు తిడతారు, ఆడవాళ్ళ బాబా గారు వస్తున్నారని గబగబా తయారయ్యి ఆయన ఉపన్యాసాలు వినడానికి వస్తారు. మరి ఇంట్లో మొగుడికి లేకపోతే పిల్లలకి మామూలుగా వాళ్ళకి వండి పెట్టే అన్నం వండి పెట్టడం లేకపోతే టిఫిన్ చేసి పెట్టడం అవన్నీ చేసి రావచ్చు కదా. బాబాకి ఏదో చేస్తున్నాం అనుకోకండి, ముందర వాళ్ళకి చేస్తే. అలాగే భర్త కూడా ఇంట్లో భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా ఏ క్లబ్కు వెళ్ళడం, మిగతా అన్ని చూసుకురావడం, మెల్లిగి అలాంటివి చేయకూడదు. ముందర వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, మన ధర్మం ప్రకారం ఉండడం. ఇవన్నీ ఎందుకు అంటే మనం బ్రహ్మజ్ఞానం, మనం ఆత్మజ్ఞానం సంపాదించడం, దాన్ని మనం పిల్లలకి ఇవ్వడం అనే ఒక ఇంపార్టెంట్ డ్యూటీ, ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఒక కండిషన్ ఉంది. అదేంటంటే పత్నివ్రతము పతివ్రత ధర్మం, అది గురువు గారు ఇచ్చారు మనకు సంకల్పాల్లో. ఆ పత్నివ్రత ధర్మాన్ని, ఏకపత్ని వ్రతాన్ని అలాగే పతివ్రత ధర్మాన్ని పాటించే వాళ్ళకి పుట్టిన పిల్లలకి బ్రహ్మజ్ఞానం వస్తుంది, ఎవడు పడితే వాడికి కాదు. ఇవన్నీ ఆ బ్రహ్మజ్ఞానం రావాలన్నా, ఆ ఆత్మజ్ఞానం రావాలన్నా, అలాంటి చక్కటి సంతానం కలగాలన్నా ధ్యానం అనేది అవసరం. ధ్యానం ఎందుకు? ఊరికే ఏదో కళ్ళు మూసుకుంటే కాసేపు ఏదో వస్తుందా అంటే ఏదో వస్తుంది కాదు, మన జన్మలన్నీ తరిస్తాయి. అలాగే అవి దాన్ని ఏమంటాం, ధ్యానం ఎందుకు అది తెలుసుకోవాలి చాలా క్లియర్గా. ధ్యానం ఎందుకో తెలుసుకోకుండా ధ్యానం చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగపడదు. అసలు ఈ శరీరం ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దాని మీద ధ్యానం పెట్టాలి. ధ్యానం పెట్టడం అంటే మన అటెన్షన్ అంతా పెట్టి మనకు భగవంతుడు ఈ శరీరం ఎందుకు ఇచ్చాడని, పరమాత్మ ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని, పెద్దలు ఏం చెప్తున్నారు అంటే మనకు భౌతికమైన శరీరం ఉంది, మనకు కోరికలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసినవే, పెద్ద గొప్పగా దీనికోసం సెర్చ్ చేయక్కర్లేదు. ప్రతి వాళ్ళకి కోరికలు ఉంటాయి. ప్రతి వాడికి ఒక బాడీ ఉంటుంది ఫస్ట్, ప్రతి వాళ్ళకి కోరికలు ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఏవో సాధించాలి ఆశయాలు ఉంటాయి, అలాగే ప్రతి వాళ్ళకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు బండిల్ ఆఫ్ థాట్స్, బండిల్ ఆఫ్ ఆస్పిరేషన్స్, బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఎ ఫిజికల్ బాడీ, ఇది మనకున్నది. ఇలా ఉన్న వాటిల్లో అలైన్మెంట్ అంటే ఒకదానికొకటి సరి అయిన సమన్వయం లేకుండా ఉంటాయి. సరైన సమన్వయం దేంతో అంటే ఈ మూడిటితో ఇవి సమన్వయం ఉండొచ్చు. అంటే ఆలోచనలకు తగ్గట్టుగా, మన ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా, మన ఐడియాస్ తగ్గట్టుగా వాటి గురించి లాగా ఆలోచించి పనులు చేయొచ్చు. అది ఒక రకం. కానీ మనకు హయ్యర్ సెల్ఫ్ అని ఒకటి ఉంది, మనకు సోల్ అనేది, అసలు మనం సోల్ అంటే మనం ఆత్మలము, పరమాత్మ యొక్క అంశము. మనకు ఒక శరీరం ఉంది. అంటే అక్కడ ఏమైంది, 3 స్టెప్స్ చూసుకోవాలి. ఫస్ట్ పరమాత్మ, ఆత్మ, శరీరం. అలాగే పరమాత్మ, ప్రకృతి, మధ్యలో జీవుడు. ఇలాగ చూసుకుంటే పరమాత్మ యొక్క అంశమైన మనకు శరీరం ఇవ్వబడింది. కాబట్టి శరీరం ఆత్మకి ఉపాధి, ఒక వెహికల్ అయితే, అలాగే ఆత్మ పరమాత్మకి వెహికల్గా పనిచేయాలి. ఇక్కడ అలైన్మెంట్ అంటే సమన్వయం దేనికి దేనికి మధ్య అంటే, పరమాత్మ అయిన అంశమైన జీవుడికి ఆ జీవుడి శరీరం మీద ఆధిపత్యం ఉండదు. మామూలుగా జీవుడు, ప్రతి వాళ్ళు మనం అందరం జీవులం. ఇప్పుడు ఎవరెవరు మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు దీంట్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్లే కాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీవుడు. జీవుడు అంటే పరమాత్మ యొక్క అంశం. ఆ జీవుడికి కొన్ని పనులు చేయమని భగవంతుడు చెప్పాడు. అవి చేయటానికి వాడికి కొన్ని పరికరాలు ఇచ్చాడు. ఇప్పుడు మనం ల్యాబొరేటరీకి వెళ్ళాం అనుకోండి, ఏదో అంటే బీఎస్సీ చదువుతున్నాం లేకపోతే ఎంఎస్సీ చదువుతున్నాం, ఓ కెమికల్ ల్యాబొరేటరీ ఉంటుంది, లేకపోతే ఫిజిక్స్కి సంబంధించిన ల్యాబొరేటరీ ఉంటుంది, దాంట్లో ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాటికి అన్ని అపరేటస్ ఉంటాయి. అలాగా ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం చేయటానికి ఇచ్చిన పనికి, పనికి వచ్చేటట్టుగా మనకు మెంటల్, అలాగే వైటల్, అలాగే యాస్ట్రల్, అలాగే ఫిజికల్ బాడీస్ భగవంతుడు ఇచ్చాడు. మన సొంతం కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది, ఏంటి ఈ బాడీ నాది కాదా అంటే, ఖచ్చితంగా కాదు. యు కెనాట్ క్రియేట్ ఎ బాడీ. యూ మీన్స్ ఎనీబడి, నో బడీ కెన్ క్రియేట్ ఎ బాడీ. ఓన్లీ గాడ్ కెన్ క్రియేట్ ఎ బాడీ. సో ఇదంతా దైవతత్వము. అంటే అర్జునుడికి ఒక్కడికే ఇచ్చాడా దేవతత్వం ధనంజయమని మనం చెప్పుకుంటాం సరే. దేవతత్వం అంటే దేవుడిచ్చింది, దేవుడిచ్చిందే మనం వాడుకుంటుండే. మన ఇల్లు దేవుడిచ్చింది, మనం కట్టుకునే బట్టలు దేవుడిచ్చింది. మనం కొంచెం అహంకరించి మేము సంపాదిస్తున్నాండి, ఎంత సంపాదించాం, ఎంత సంపాదించాం, మాకు అన్ని బిజినెస్లు ఉన్నాయి, మాకు ఎంత తెలివితేటలో, చాలా తెలివితేటలో ఉన్నా, నాకు ఇవన్నీ కష్టపడి సాధించారు. కష్టపడ్డ వరకు రైటే, సాధించడం అనేది తప్పు. ఆయన ఇస్తేనే వస్తాయి, మన ప్రయత్నం అనేది ఉండాలి కరెక్టే. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఇవ్వడనుకోండి పోతాయి. కర్ణుడు ఎంతో ప్రయత్నం చేశాడు బాబు పుష్కకి, చివరికి ఏమైంది, కర్ణుడు ఎంత ప్రయత్నం చేసినా ఆయన ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే అందరికి తెలుసు కారణం. ఇక్కడ మెడిటేషన్ ఎందుకనే పాయింట్లో చెప్పుకుంటున్నా. మెడిటేషన్ ఎందుకంటే జీవుడు అయిన వ్యక్తి అతనికి ఇవ్వబడిన మెంటల్, వైటల్, యాస్ట్రల్, ఫిజికల్ బాడీస్ని అతని అధీనంలోకి తెచ్చుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చేయాలి. అసలు అది కారణం. అంతే తప్ప సుఖంగా నిద్రపోవడం, ఆ రోగం తగ్గించుకోవడం, లేకపోతే ఏవేవో కళ్ళకు కనిపిస్తున్నాయేమో గోవో బ్రహ్మాండంగా ఉందంటాం, ఇవన్నింటి కోసం కాదు. ద ఒరిజినల్ అండ్ రియల్ పర్పస్ ఆఫ్ మెడిటేషన్ అదేంటంటే, మొట్టమొదట తన ఉపాధిని, తన 3 శరీరాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను తన అధీనంలో తెచ్చుకోవటం, తర్వాత తను తనను సృష్టించిన పరమాత్మతో లీనం చేసుకోవటం. గురువుగారు ఏం చెప్తారు, సాధక్ సవిత ఏక్, ఒకళ్ళొకళ్ళు మిలన్. అగ్నిలో ఆహుతులు వేస్తే ఎలాగైతే అగ్ని ఆహుతి వేసిన నెయ్యో లేదా సమిధో ఒకటైపోతుందో, అలాగా సాధక్ సవిత ఏక్ అని చాలాసార్లు చెప్తారు. అది హయ్యెస్ట్ అనమాట మెడిటేషన్లో. మొట్టమొదట మన శరీరాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవడం, ఆ మొత్తాన్ని తీసుకెళ్లి భగవంతుడికి సమర్పించడం. అప్పుడు తర్వాత స్టెప్లు ఏంటంటే, ఐ అండ్ మై ఫాదర్ ఇన్ ద హెవెన్ ఆర్ వన్ అంటాడు క్రైస్ట్. ఆ స్టేజ్లో మనం ఉండగలుగుతాం. అప్పుడు మనకు విశ్వచేతనత్వం తప్ప మనకు వ్యక్తిగత చేతనత్వం ఏమి ఉండదు. మన చైతన్యం విశ్వం అంతటితో ఒకటవుతుంది. ఇది మనకు మెడిటేషన్ గురించి ఇచ్చేది. దీని గురించి ఎగ్జాక్ట్ గా మాస్టర్ జ్వాలాకులు గారు చెప్పిన వర్డ్స్ ఒకసారి నేను చదువుతాను. మెడిటేషన్ ఇన్ ద అకల్ట్ సెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ట్రైనింగ్ టెక్నిక్ ఫర్ ద మైండ్ బట్ ఏ మీన్స్ ఆఫ్ అచీవింగ్ అలైన్మెంట్, యూనియన్ అండ్ ఐడెంటిఫికేషన్ విత్ ద సోల్, విత్ ద క్రైస్ట్ అండ్ అల్టిమేట్లీ విత్ ద ఫాదర్ as distinct from the experience of మిస్టిక్ యూనియన్. అకల్ట్ మెడిటేషన్ ఎస్టాబ్లిషెస్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ బై విచ్ కాజెస్ సెట్ ఇన్ మోషన్ విల్ ప్రొడ్యూస్ ఐడెంటిఫైయబుల్ ఎఫెక్ట్స్ విచ్ కెన్ బి రిపీటెడ్ ఎట్ విల్. దిస్ ఈజ్ ఎ టెక్నిక్ టు బి మాస్టర్డ్ బై ద మైండ్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటెన్స్ మెంటల్ యాక్టివిటీ ఫాలోడ్ బై అన్ అబ్సల్యూట్ స్టిల్నెస్ విత్ ద ఎబిలిటీ సో టు కంట్రోల్ అండ్ ఆర్డర్ ద మైండ్ ఇట్ ఎంగేజెస్ ఇన్ యాక్షన్ ఆర్ బికమ్స్ స్టిల్డ్ టు రిఫ్లెక్షన్ అట్ విల్. ఇది మెడిటేషన్ గురించి. మొట్టమొదటి ఏంటి చెప్పుకున్నా మీకు ఆ మొదటి మూడు అయిపోయాయి. తర్వాత ఏంటంటే ఇట్ ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్. మైండ్ని మనం ఎలా చెప్తే అలా వినేటట్టుగా తయారు చేయాలి. దీన్ని పతంజలి యోగ సూత్రాల్లో సంయమనము అని ఒక మాటతోటి చెప్తారు. మనకు అష్టాంగ యోగంలో ఎన్ని ఉంటాయంటే 8 భాగాలు ఉంటాయి. అష్ట అంటే 8 కదా, అంగాలు అంటే భాగాలు. 8 స్టెప్స్, దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం, ధ్యాన, ధారణ, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి, ధ్యాన 7. సమాధి అంటే దాంతో మనం ఒకటి అవుతాం. ఎప్పుడైతే ధారణ, ధ్యాన, సమాధులు మూడు ఒకేసారి మనకు సిద్ధిస్తాయో దాన్ని సంయమనము అంటాం. ఆ సంయమనం వస్తే ఒక వెలుగు వెలుగుతుందన్నమాట. అలాగా ఆ వెలుగు వెలిగినప్పుడు దేని గురించి మనం సంయమనం చేస్తున్నామో అది మనకి తేడా ఉండదు. సపోజ్ నేను సూర్యుడిని అని ధ్యానం చేస్తాను, సూర్యుడిని ధారణ చేసుకోవాలి. మొట్టమొదట సూర్యుని ధారణ చేసుకోవాలంటే ఏంటి, సూర్య ధ్యానంలో సూర్యుడి లక్షణాలన్నీ నాకున్నాయి, సూర్యుడి లక్షణాలు ఏమిటి మనకు తెలిసినవి, ఆయన ఎప్పుడు వెలుగుతూ ఉంటాడు, ఎప్పుడు వేడిగా ఉంటాడు, ఎప్పుడు కష్టపడి పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఆ సెలవు పెట్టలేదు ఇంతవరకు. క్యాజువల్ లీవ్ కానీ, సిక్ లీవ్ కానీ, ఎర్న్ లీవ్ కానీ, మెటర్నిటీ లీవ్ ఇలాంటి రకరకాల లీవ్లు ఇస్తుంది గవర్నమెంట్, అలాంటివి ఏవీ పెట్టలేదు. గురువు గారు అన్నారు, నేనంటాం కాదు. అలాగా ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉంటాడు. కాబట్టి సూర్య ధ్యానం చేస్తున్నాడంటే గురువు గారి జీవితంలో ఆయన అన్నారు, జస్ట్ నేను 2 పడుకుంటే మిగతా 2 పనిచేస్తాను. ఆ పడుకున్న 2 కూడా పనిచేస్తారు. అంటే 24 పనిచేయడానికి సిద్ధపడినవాడు సూర్య ధ్యానం చేసుకుంటే ధారణ అనేది వాడికి వస్తుంది. నెక్స్ట్ ధ్యానము, సూర్యుడిని నేను ఒకటే ధ్యానం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా సూర్యుడు ఎలాగ ఆకాశంలో కనిపిస్తున్నాడు అలాగా మనం కూడా మనం తెలుసుకుంటాం సూర్యుడు నేను అని. ఆ మూడు ధారణ, ధ్యాన, సమాధులు మూడు ఏకమైనప్పుడు దాన్ని సంయమనం అంటాం. అలా సంయమనం చేయటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవంతుని రిఫ్లెక్ట్ చేసుకోవటం, మనస్సు అద్దంలా తయారు చేసుకొని ఆ అద్దంలో ఎలాగైతే మన ముఖాన్నో లేకపోతే ఏదైనా సరే ఇటు బయట తిప్పామనుకోండి అద్దాన్ని, బయట ఉన్నవన్నీ అద్దంలో కనిపిస్తాయి మనకు. అంటే ఎక్కడికో వెళ్ళక్కలేవు, అని అద్దంలో మన చేతిలో ఉన్నట్టుగా ఉంటాయి. అలాగా ఎక్కడో ఏదో దాన్ని ఏమంటాం, బ్రహ్మలోకంలో ఇప్పుడు ఏమవుతుంది, బ్రహ్మలోకంలో ఏమవుతుంది ఇప్పుడు అంటే మన మనస్సు అద్దంలాగా చేస్తే ఆ మొత్తం అంతా కూడా అద్దంలో ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో మన మనసులో అలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంతే తప్ప వీళ్ళు బ్రహ్మలోకంకి వెళ్ళి చూసి రావడం అలా ఏమనుకోలేదు. ఇక్కడే ఇక్కడే ఉండి చూసి చెప్తారు ఏం జరుగుతుంది. అమెరికాలో ఏం జరుగుతుంది ఇప్పుడు తేజ వాళ్ళ ఇంట్లో అంటే ఆ జ్ఞానం ఉన్నవాడు చెప్పేయగలడు. అలాగే హైదరాబాద్లో మీరు వింటున్నారు, మీ ఇళ్లలో ఏం జరుగుతుంది అంటే అది ఉన్నవాడు తెలుస్తుంటుంది వాడు. ఇవన్నీ దాని ఏమంటారు సరదా కోసం చేసేవి అలా కాదు. ఇవన్నీ నేర్చుకోవడం ఎందుకంటే గురువుల పనిలో ఈ ఫ్యాకల్టీని మనం ఎక్కువగా వాడుకోవడానికి, ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి గబుక్కుని పనిచేసి రావటం. ఇప్పుడు కృష్ణుడిని తలుచుకుంది ద్రౌపది, వెంటనే అక్కడికి వెళ్ళి ఆకలిస్తుంది నాకు పెట్టి ఏమన్నా అంటే అయ్యో కడిగేసాను ఏముందంటే చూడు చిన్న మెతుకుందేమో అని చెప్పి ఆయన తిని దుర్వాసుని వాళ్ళందరినీ శాంతపరిచి శాపం ఇలాంటివి లేకుండా వెనక్కి పంపించేస్తాడు కదా. అలాంటి శక్తులన్నీ కూడా అలాగా ధర్మాన్ని కాపాడటానికి మన బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి, అక్కడికి వెళ్ళటానికి, వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ రావటానికి, అలాగే ఎక్కడెక్కడ రక్షణ అవసరం అక్కడ రక్షణ, ఎక్కడ శిక్షణ అవసరం అక్కడ శిక్షణ, ఎక్కడ ఇవన్నీ చేయటం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలకి ఇది వాడాలి. అందుకోసం ఈ మనసు మనం పూర్తిగా మన అదుపులో ఉండాలి. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద చూసామనుకోండి, దాంట్లో ఆయన మొత్తం అంతా 3 మనస్సు అంటాడు. ఈ మనస్సులోనే ఉంది మొత్తం అంతా. ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనుషులందరికీ కూడా మనస్సు అనేది బంధము కానీ మోక్షానికి కానీ కారణమవుతోంది అని కృష్ణుడు చెప్పాడు మనకు భగవద్గీతలో. ఆ మనస్సుని మనం ఈ అకల్ట్ మెడిటేషన్ అనే దాంట్లో మన పూర్తిగా మన అదుపులోకి తెచ్చుకుంటాం అన్నమాట. మనం ఏం చేయమంటే అదే చేస్తుంది. మన మనస్సు మన అధీనంలో ఉండాలి తప్ప మా అధీనం దాటి మనసు చెప్పినట్టు మనం వినకూడదు. ఇప్పుడు నాకు ఇంకా సిగరెట్ తాగాలనిపించింది అన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా తాగకపోతే వాడికి ఏదో నోరంతా ఏదో అయిపోతుంది, వేళ్ళు ఏదో అయిపోతాయి, మొత్తం ఇంకా అసలు ఉండలేడు. అలాగా మనస్సు కోరికలు ఇంద్రియాలు పీకినట్టుగా వాడు వెళ్ళిపోకూడదు, అట్ కుదరదు. ఇలా ఉండు అంటే అలాగే ఉండాలి మనస్సు. ఇది చదువు, ఈ పుస్తకం చదువు అంటే ఆ పుస్తకమే చదవాలి, ఇది చూడు అంటే అదే చూడాలి, ఇది విను అంటే అదే వినాలి. అంతే తప్ప అలాగ మన మనస్సు మన అధీనంలో ఉంచుకోకపోతే జీవితం ఎలా ఉంటుందంటే కృష్ణుడు చెప్తాడు, ఈదురుగాలికి పడవ తెరచాప ఎత్తారనుకోండి, గాలి వేసేస్తుంది. అప్పుడు గాలి ఎటు వీస్తే అటు పోతుంది తప్ప పడవ వాడి అధీనంలో ఉండదు, పడవ సరంగా అధీనంలో ఉండదు. వాడు కొట్టుకుపోకుండా ఏదో జాగ్రత్తలు పడాల్సిందే తప్ప ట్రావెల్ అనేది వాడి చేతిలో ఉండదు, వాడి ఇష్టం వచ్చినట్టు పోతుంటుంది. ఎలా పోతుంది? గాలి ఎటు వీస్తే అటు పోతుంటుంది. అలాగా ఇంద్రియాలు పీల్చినట్టుగా మనసు పరిగెడుతూ ఉంటే మన జీవితం ఎటోటు పోతుంది తప్ప ఎటు పోతుందో తెలియదు, ఏకోన్ముఖం అవ్వదు. ఏకోన్ముఖం ఎందుకు అవ్వాలి అంటే మనం ఈ అకల్ట్ మెడిటేషన్ చదువుకుంటున్నప్పుడు ఒక పాయింట్లో తెలుసుకుంటాం, ద సిక్స్ బికమ్స్ ఫైవ్, ద ఫైవ్ బికమ్స్ ఫోర్, ద ఫోర్ బికమ్స్ త్రీ, ద త్రీ బికమ్స్ వన్, దట్ ఈజ్ పాయింట్ అని చెప్పి ఒక సెంటెన్స్ వస్తుంది. సిక్స్ ఏంటి? మనకు ఆరు చక్రాలు ఉన్నాయి. ఆరు చక్రాలు కాస్తా ఏమవుతుంది, ధ్యానం చేయగా చేయగా మూడు అవుతాయిట. ఈ ఆరు చక్రాలు అందరికీ తెలుసు పేర్లు, మూలాధార, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. దీంట్లో కింద మూడు లోవర్ ట్రయాంగిల్, ఫైవ్ మూడు హయ్యర్ ట్రయాంగిల్ అని చెప్తారు పెద్దలు. ఆ మనం సాధన చేసుకోగా చేసుకోగా ఆరు మూడు అవుతాయంటే అర్థం ఏంటంటే లోవర్ ట్రయాంగిల్ ఫుల్గా కంప్లీట్గా దాంట్లో ఉన్న శక్తులన్నీ కూడా హయ్యర్ ట్రయాంగిల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మూలాధారం ఇంకో చోటకి, స్వాధిష్టానం ఇంకో చోటకి, మణిపూరానికి ఇంకో చోటకి, అనాహతానికి అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఉంటుంది. అలాగే ఫోర్ వస్తుంది, సారీ మధ్యలో ఫోర్ మధ్య ఫైవ్ అవుతాయి, దాంట్లో ఒక్కొక్కటి పోతుంది. ఫైవ్ అంటే ఏంటంటే ఫైవ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మ్యాన్, 10 ఈజ్ ద నెంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. అంటే మనిషి మొట్టమొదట 6 to 5 వస్తాడని చెప్తారు. అంటే ఒక్కొక్క చక్రాన్ని వాడి అధీనంలోకి తీసుకొచ్చుకుంటాడు. మ్యాన్ని 5-pointed star గా చూపిస్తుంది సీక్రెట్ డాక్టర్ లో కూడా, ద రివర్స్డ్ 5-pointed star అని చెప్తారు మనిషి గురించి. ఇది అయిన తర్వాత ఫోర్ లో ఏమొస్తాయి మనకు, ఫోర్ ఎక్కడొచ్చినా కూడా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది ఒకటి చెప్పుకోవచ్చు. అలాగే మెంటల్ బాడీ, వైటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీని చెప్పుకోవచ్చు. వీటిలన్నింటిలోంచి ఐదు ఎక్కడెక్కడ వచ్చినా సరే పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు అని చెప్పుకోవచ్చు. ఆరు ఎక్కడ వచ్చినా కూడా అరిషడ్ వర్గాలు అని చెప్పుకోవచ్చు. ఆరు మనిషికి సంబంధించినంత వరకు చక్రాలు కాకుండా అరిషడ్ వర్గాల నుంచి బయటపడాలి. ఆరు నుంచి పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల నుంచి బయటపడటం అంటే వాటిని ఉపయోగించుకోవాలి తప్ప బయటపడేది ఏమి ఉండదు, వాటిలోకి లోబడకుండా ఉంటాం అన్నమాట అర్థం. మనస్సు ఆ ఇంద్రియాల వెంబడి పరిగెట్టకుండా, ఇంద్రియాల వెంబడి పరిగెట్టి నాశనం అవటం అంటే ఏంటంటే ఉపనిషత్తులో కొన్ని దీని గురించి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లేడీని పట్టుకోవాలనుకోండి, లేడీతో మనిషి పరిగెట్టలేడు, కానీ లేడీని ఎలా పట్టుకుంటాడంటే పిల్లని గ్రోవి అంటే ఫ్లూట్ వాయిస్తుంటే ఆ శబ్దానికి లేడీ ఎక్కడ ఉన్నది అక్కడ ఆగిపోయి వింటూ ఉంటుంది. ఇలా ఎక్కడి నుంచి వస్తుంది అలా వింటూ ఉండగా వెనక నుంచి వెళ్ళి పట్టేసుకుంటాడు. లేడీని పట్టుకోవడానికి దాన్ని పరిగెట్టలేము. పాపం రాముల వారు బాణం వేశారు కానీ ఆయన ఫ్లూట్ వాయిస్తే కృష్ణుడిలాగా అక్కడ ఆగిపోయింది, కానీ కథ అవదు కదా. అలాగే ఏనుగుని పట్టుకోవాలి, ఏనుగుని పట్టుకోలేడు కదా మనిషి, అస్సలు పట్టుకోలేదు. ఒకసారి తోపు తోసిందంటే చచ్చి ఊరుకుంటాడు. కానీ వాడేం చేస్తాడు, ఒక గుంట తవ్వి ఆ గుంటలో ఒక ఆడ ఏనుగుని పెట్టి దూరంగా ఉన్న ఆ ఏనుగు దాని దగ్గరకు వచ్చేట్టు చేస్తాడు. పైన ఆకులు అవి కప్పంగానే పాపం అదేం చేస్తుంది, దాంట్లో పడిపోతుంది. అంటే దానికి కామం అనేది ఇంద్రియం, దానివల్ల ఏమవుతుంది, ఏనుగు కట్టుబడిపోతుంది. అలాగే ఫ్లూట్ ఆ చెవి వల్ల ఏంటంది, ఒక లేడి కట్టుబడుతోంది. లేడిని పట్టుకోలేము, ఏనుగుని పట్టుకోలేము. అలాగా ప్రతి అవయవానికి, ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది, ఆ వృత్తిని అనుసరించి మనస్సు బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మనస్సు పనిచేస్తూ మనిషిని అధోగతిలోకి పాల్చేస్తుంది. అది బంధ కారణం అవుతుంది. అదే బంధకారణమైన మనస్సు వాటి నుంచి బయటపడి తనకి ఆరిజిన్ ఎవరు, తనకి మూలం ఎవరు, మనస్సుకి మూలం అన్నా శ్వాసకి మూలం అన్నా ఒక్కళ్ళే అవుతారు. ఎవరంటే ఓంకార స్వరూపుడైన పరమాత్మ. ఆ పరమాత్మే హృదయంలో ఉన్నాడని మనం క్రిందటిసారి క్లాస్లో చెప్పుకున్నాం. మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ మనలో ఉన్నవాడికి మనం మనస్సుని ఇవ్వాలి. అది ఒక్కటే సింపుల్, అదే మెడిటేషన్. అలా చేయటం వల్ల అప్పుడు మనం మనలో ఉన్న పరమాత్మతోటి మనం ఏకమవుతాం. ఏకమయ్యి మళ్ళీ పరమాత్మ ఆదేశానుసారం ఈ భౌతిక లోకంలో పనిచేయటానికి మళ్ళీ పనిచేస్తూ ఉంటాం. గురువు గారు వాళ్ళు అందరూ ఎలా పనిచేస్తారో వాళ్ళ అడుగుజాడల్లో మనం పనిచేస్తాం. ఏదో ఒక రోజుకి మనల్ని కూడా అంతగా తీర్చిదిద్దుతారు. అవన్నీ కూడా ఈ ధ్యానం అనే దానివల్ల వస్తాయి. ఈ మనస్సుని మనం ఎలా కావాలంటే అలాగా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకోవడం అనే మాస్టరీ ఏదైతే ఉందో అది మనకు ధ్యానం వల్ల వస్తుంది. ఇది మనం ఈ అకల్ట్ మెడిటేషన్లో నేర్చుకుంటాం. ఈ అకల్ట్ మెడిటేషన్లో ఇంకా ఫిజికల్ ప్యూరిటీ ఆఫ్ ది వెహికల్స్, అలాగే ఆస్ట్రల్ ప్యూరిటీ, అలాగే వైటల్ ప్యూరిటీ, అలాగే మెంటల్ ప్యూరిటీ. ఈ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ చాలా ఇంపార్టెంట్. మాస్టర్ కొత్తలో లేఖామాలు రాసినప్పుడు 1990 ఆ ప్రాంతంలో గోల్డ్ నీట్గా కట్ చేసుకుని ఉంచుకోండి, అలా తలార స్నానం చేయండి, మంచి ఉతికిన బట్టలు ఎప్పుడు కట్టుకుంటూ ఉంటుంది, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా రాశారు ఆ లేఖామాల్లో. అవన్నీ ఎందుకంటే ప్యూరిటీ గురించి. ఆ ప్యూరిటీ అంత బాగా లేదనుకోండి, మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మెడిటేషన్ అనేది ఒక రకంగా ఎక్సర్సైజ్ విత్ ది మైండ్. మనం మెడిటేషన్ అంటే చాలా మంచిది చేస్తే కానీ కుదరదు అని కాదు, ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఉన్న జాగ్రత్త సరిగ్గా తీసుకోకపోతే మనకు ఇబ్బంది కూడా. ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో ఖచ్చితంగా పాటించాల్సినవి ఏంటంటే, రెండు పూట్ల స్నానం చేయటం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, మెడిటేషన్ చేసే టైంలో ఒక అగరత్త వెలిగించి పెట్టుకోవడం, చక్కగా దీపం వెలిగించి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అవన్నీ చేస్తే కానీ కుదరదా అంటే, అలా చేస్తే దానివల్ల ఉండే ఉపయోగాలు, దానివల్ల ఉండే లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఖచ్చితంగా తీసుకోవాలంటే చేయాల్సింది. అందుకని ధ్యానం అనే దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఒక చాప్టర్ మొత్తం దీనికి కేటాయించారు మాస్టర్ జ్వాలాకుల్ గారు. అదేంటంటే ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వెహికల్స్, ప్యూరిఫికేషన్ ద ట్రైనింగ్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. భౌతిక శరీరానికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, అన్నమయ కోశానికి సంబంధించి గురుదేవులు ఇచ్చిన ఆసనాలు, మార్నింగ్ వాక్ అలాంటివన్నీ చూసారా మనకు గాయత్రి మహావిజ్ఞంలో. ట్రైనింగ్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, తర్వాత రిఫైనింగ్ ఆఫ్ ద ఇమోషనల్ బాడీ, మన కోరికల శరీరాన్ని మనం అదుపులోకి తెచ్చుకోవడం, రిఫైన్మెంట్ ఆఫ్ ది మెంటల్ బాడీ, అలాగే మెంటల్ బాడీని రిఫైన్ చేసుకోవడం. ఇక్కడ మనకు కొన్ని కొన్ని చాలా సులభంగా ఉండే సూత్రాలు, అవి అసలు చాలా గొప్పవి కానీ ఎంత సింపుల్గా ఉంటాయంటే, ఇవాళ మనం యాక్చువల్గా అకల్ట్ మెడిటేషన్లో ఇంట్రడక్షనే చెప్పుకుంటున్నాం, డీటెయిల్డ్గా ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకుని చెప్పుకోవట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో రిఫైనింగ్ ఆఫ్ అవర్ డిజైర్ బాడీ అని చూసారా, ఇది చాలా కష్టమైన విషయం అని చెప్తారు. కొన్ని జన్మలు పడుతుంటే మన కోరికల శరీరాన్ని మనం అదుపులోకి తెచ్చుకోవడానికి కొన్ని జన్మలు పట్టవచ్చు. ఎందుకు అంటే చాలా కష్టమైన విషయం, అంత సులభంగా లొంగవు. కోరిక తీర్చుకోకపోతే మరి ప్రపంచంలో గొడవలు అవుతున్న దానికి అంతటికీ మూలం ఏంటి? ఎక్కడైనా సరే ఒక ఇంట్లో కానీ, ఒక ఒక వర్గానికి వర్గానికి మధ్యలో కానీ, ఒక దేశానికి దేశానికి మధ్యలో కానీ గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే, వాళ్ళ డిజైర్ ఒకలా ఉంటుంది, వీళ్ళ డిజైర్ ఒకలా ఉంటుంది. ఇంట్లోనే ఒకళ్ళ కోరిక ఒకలా ఉంటుంది, ఇంకోళ్ళ కోరిక ఇంకోలా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ ఛానల్స్. టీవీ ఛానల్ నేను ఈటీవీ చూస్తానంటే ఇంకోడెవడో జెమినీ టీవీ, ఇంకోడెవడో ఇంకొచ్చి నేను సాక్షి చూస్తాను, ఇంకేం చూడండి. ఇలాగ ఒకే ఇంట్లో ఒకళ్ళు న్యూస్ చూసేవాళ్ళు, ఒకళ్ళు క్రికెట్ చూసేవాళ్ళు, ఒకళ్ళు సినిమా చూసేవాళ్ళు, ఒకళ్ళు ఇంకోటి ఏవో ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు. ఇవేమీ కాదు, చిన్నపిల్లలు అయితే మేము దాని అంటారు కామెడీ అవి వస్తాయి, అవి చూస్తా అంటారు. ఇలాగ ఒకే ఇంట్లో ఒక్క టీవీ పట్టుకుని నాలుగు ఛానల్స్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి చూసారు? అక్కడే ఇంట్లోనే ఒక డిస్కార్డ్ ఉంది, డిజైర్ సంబంధించి డిస్కార్డ్. అలాంటిది మరి ప్రపంచంలో ఇన్ని కోట్ల మందికి ఎన్ని రకాల కోరికలు ఉంటాయి, ఆ రకాల కోరికల్లో కొన్ని కలుస్తాయి, ఎక్కువ కలవు, కాబట్టి డిస్కార్డ్ అనేది నార్మల్. ఇంకొకళ్ళ కోరికలు వాళ్ళ డిస్కార్డ్ గురించి మనకు అనవసరం. మన కోరికలు ఎంతవరకు కరెక్ట్, మన కోరికలను ఎంతవరకు కరెక్ట్గా మన అధీనంలో ఉంచుకుంటున్నాం అనేది వ్యక్తిగతంగా మనకు ముఖ్యం. అందుకని సత్సంకల్పాలు అనేవి మనం గురుదేవులు ఇచ్చిన సత్సంకల్పాలు చదువుకుంటూ ఉంటే దాంట్లో ఒకటి చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది, ఏంటంటే నేను కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాను. నాకు ఈ మధ్య మన పరివారంలో ఉన్నవాళ్ళు మాట చెప్పారు, మొట్టమొదట చాలా కొత్తల్లో ఒక ఆయన వచ్చాడు పరివారంలోకి. వచ్చినప్పటికీ ఆయనకు ఒక పేరు ఉంది, బాగా లంచాలు తీసుకుంటాడు. లంచాలు తీసుకోకుండా ఉండలేడు అనమాట, జీతం కంటే లంచం ఎక్కువ. అది మామూలే, అలాగే ఉంటుంది కదా. లేకపోతే లంచం ఎందుకు తీసుకుంటారు? ఒక రూపాయి తీసుకుంటే లంచం అవుతుంది, ఏ పదివేలు తీసుకోవాలి లేకపోతే లక్ష తీసుకోవాలి. అప్పుడు ఈ సత్సంకల్పాలు మాస్టర్ అప్పుడు చదివించేవారు బాగా. మాస్టారు కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాను అన్న దాంట్లో చిన్న మాడిఫికేషన్ చేసి కష్టపడి సంపాదించిన ధనమునే స్వీకరిస్తానని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆ మహాత్ముడు ఈ మహాత్ముడికి సజెస్ట్ చేస్తే ఏం చేయాలి? గురువుకే సజెస్ట్ చేయగలమా మనం? అంత బుర్ర ఉందా మనకు? ఫస్ట్ ఏంటంటే ఆయన గురువు అని మనకు తెలియకుండా నడిపేశారు మాస్టర్ ఆర్కే చాలా కాలం. కాబట్టి ఆయన ఏమి మామూలు కాలేజీ లెక్చరర్ అన్నట్టుగానే బిహేవ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప ఆయన గొప్పవాడు, చాలా గురువులందరికీ కోఆర్డినేట్ చేస్తాడు, వాళ్ళందరికీ లైజన్ ఆఫీసర్గా ఉంటాడు, ఇలాంటివి తెలియదు కదా. అందుకని అది నవ్వేసి ఊరుకున్నారు, ఆయన ఏం మార్చలేదు. గురుదేవులు ఇచ్చింది మార్చేంతటి వాడు ఇంకోటి తయారయ్యాడంటే ఆయనకంటే గొప్పవాడు అయ్యి ఉండాలి కదా. పరమ పూజ గురుదేవులు ఇచ్చింది మార్చాలంటే వాళ్ళ గురువు గారు కూడా మార్చరు. ఆయన తెలుసు, ఈయన ఇలా కనిపిస్తున్నాడు కానీ ఆంజనేయుడు. అందుకని మీరు చెప్పిన పనులన్నీ చేస్తాడని ఋషులందరికీ ఇంట్రడ్యూస్ చేశారు ఈయన్ని తీసుకెళ్లి హిమాలయాల్లో. ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్తారు ఒక శిష్యుడి గురించి ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళకి తన శిష్యుడి గురించి చెప్తున్నాడంటే శిష్యుడు ఎంత గొప్పవాడు అయి ఉంటాడు, శిష్యుడి మీద గురువుకి ఎంత నమ్మకం ఉంటుంది. కాబట్టి సత్సంకల్పాలు రాసిన గురువు గారి యొక్క గురువు గారు కూడా మార్చేది కాదు. అలాంటిది ఈయన కష్టపడి నీతిగా సంపాదించిన ధనాన్ని బదులు కష్టపడి సంపాదించిన ధనాన్ని స్వీకరిస్తామని పెడదామండి అన్నారు. అలాంటి కాంట్రవర్షియల్ వాటిని మాట్లాడరు మాస్టర్, అందుకని మాట్లాడకుండా వదిలేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నా ఉంటాయి? కోరికలు అనే శరీరం ఉంది చూసారా, అది చాలా మోసం చేస్తున్నాం. రాముణ్ణి కూడా అలాగే ట్రై చేశారు. నీకెవరైతే 14 ఏళ్ళు వనవాసం చేయమన్నారో ఆయన ఎప్పుడో పోయాడు, కానీ ఆయన అసలు నీకు చెప్పనే లేదు, రామా నువ్వు వెళ్ళు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయి, ఆ తర్వాత మళ్ళీ ఇండియా కాదు అదే అయోధ్యకు వచ్చేది కానీ అంతవరకు దేశాలు పట్టిపో, అరణ్యాల్లోనే ఉండాలి, నువ్వు ఎక్కడ పట్టణానికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు. ఏంటి నీకు వచ్చి ఎదుర్కొంటే ఏం చెప్పలేదు, కైకి చెప్పింది అంతే, అక్కర్లేదు. అయినా ఎవరైతే వరం ఇచ్చాడో వాడే పోయాడు, ఇంక నీకు ఎందుకు అనవసరం, వచ్చేసేసి మామూలుగా రాజ్యం చేసేసే అని చెప్తారు. అదే వీక్ పర్సన్ అనుకోండి, అవును నిజమే కదా, నాన్నగారు మాట ఇచ్చారు, ఆయన మాట ఇచ్చినానే పోయాడు, ఇంక దానికి వాల్యూ ఏముంది? ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతే కదా. మనం చెక్కు రాసామనుకోండి, సపోజ్ ఒకడు చెక్కు రాశాడు భగవంతుడికి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను, ఆ చెక్కు రాసిన వాడు చచ్చిపోయాడు అనుకోండి, బ్యాంకు తీసుకెళ్తే చల్లదు, ఎందుకంటే రాసిన వాడు చచ్చిపోయాడు కాబట్టి. కానీ రాసిన వాడు చచ్చిపోకుండానే ఇచ్చాడు కదా ఆ డబ్బులు, తీసుకోవడం లేట్ అయింది అంతే, కానీ బ్యాంకు ఒప్పుకోదు. అలాగే ఇక్కడ కూడా చేశారు వీళ్ళు, ట్రై చేశారు రాముడిని, కుదరలేదు. ఎందుకంటే మామూలు వాళ్ళు అయితే ఒప్పుకుంటారు, ఆయన రాముడు కాబట్టి ఒప్పుకోడు. రామో విగ్రహవాన్ ధర్మ. అలాగా మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అంత సులభంగా జయించడానికి ఒప్పుకో కోరికలు. కోరికలకి మనం దాసులం అయిపోతాం తప్ప కోరికల్ని దాటి మనం బతకడం కష్టం. కష్టమా మరి ఎలాగా అంటే, కష్టమే కానీ సాధించాలి. మనందరికీ ఈ పాడికి గురువుగారు ఇచ్చిన హ్రీం శ్రీం క్లీం బీజాక్షరాల గురించి బ్రహ్మాండంగా చదువుకుని ఉంటారు. దాంట్లో ఆ క్లీం అనే అక్షరం ఏం చేస్తుందంటే మూడు శరీరాలని మన అధీనంలోకి వచ్చేట్టు చేస్తుంది. ఆ థాట్తో చెయ్యాలి, అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం నా అధీనంలోకి రావాలి, నా అంటే ఎవరు? పరమాత్మ అంశ అయినా జీవుడినైనా ఆత్మనైనా నా అధీనంలోకి నా మూడు శరీరాలు రావాలి అనే భావనతోటి క్లీమ్ అనే బీజాక్షరం చేసుకుంటే, చేసుకునే ముందు అనుకోవాలి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం సంపూర్ణంగా నా అధీనంలోకి రావాలి. ఎందుకు రావాలి? నా అధీనంలోకి వచ్చిన ఈ మూడు నేను పరమాత్మ ఎవరు? గురువు. గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. గురువు యొక్క ప్రణాళికని సంపూర్ణంగా మూడు తలాల్లోనూ నిర్వర్తించడానికి ఈ శరీరాలు పనిచేయటానికోసం వాటిని నా అధీనంలోకి తెచ్చుకోవాలి అనే భావనతోటి మనం క్లీంకారం చేసుకోవాలి. అప్పుడు కాస్త సమయం ఇవ్వాలి. ఎప్పుడు కూడా పైనుంచి కిందగా వస్తుందా, కింద నుంచి పైకి వెళ్తుందా అంటే ఏదైనా సరే ఎక్కువ నుంచి తక్కువగా ప్రవహిస్తాయి ఏవైనా సరే. కాబట్టి మొట్టమొదట ఆ జీవుడైన నా శక్తి ఎక్కడ ప్రసరించాలి? మొట్టమొదట పైనుంచి వస్తే ఫస్ట్ టచ్ చేసేది ఎవరిని? మెంటల్ బాడీని టచ్ చేస్తుంది. మెంటల్ బాడీ నుంచి వైటల్ బాడీ, వైటల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీ, వీటిలన్నింటినీ టచ్ చేస్తుంది అనుకుంటే చాలు. మెంటల్ బాడీ అయిన తర్వాత వైటల్ బాడీ, వైటల్ బాడీ అయిన తర్వాత యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అయిన తర్వాత ఫిజికల్ బాడీ నా అధీనంలోకి వస్తున్నాయి అనుకోకర్లేదు. ఈ మూడు లేదా ఈ నాలుగు, ఒక లాంగ్వేజ్లో మూడు, ఒక లాంగ్వేజ్లో నాలుగు, ఏదైనా పర్వాలేదు, దానికి అంత కంగారు పడక్కర్లేదు. అవన్నీ నా అధీనంలో పూర్తిగా నా అధీనంలోకి వస్తున్నాయి. ఈ అధీనంలోకి వచ్చిన ఈ మొత్తాన్ని గురువు పనికి వాడుతున్నాను నేను అనే భావనతోటి క్లీన్ అనే బీజాక్షరం చేస్తే ఈ మూడు శరీరాలు మన అధీనంలోకి వస్తాయి. అది అకల్ట్ మెడిటేషన్ చెప్తుంది. అకల్ట్ మెడిటేషన్, వై మెడిటేషన్? The very purpose of taking a physical body, the very purpose of getting, coming into the world with a body in incarnation is to get hold of the three lower bodies or get hold on the four bodies, lower mental, vital, astral and physical. That's it. The very purpose of getting a physical body is through that physical body we meditate the Lord so that all the three bodies come under our control. All the three bodies are aligned, all the three bodies are aligned to the soul. ఆత్మకి ఈ నాలుగు లేకపోతే ఈ మూడు శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరం అలా తెలుగులో చెప్పుకుంటే, ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇందాక అన్నట్టు డెన్స్ ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, వైటల్ అండ్ మెంటల్ బాడీ, ఈ నాలుగు కూడా ఆత్మ అధీనంలోకి, అంటే నా అధీనంలోకి, నేను పరమాత్మ అధీనంలోకి వెళ్ళాలి. ఈ సాధన యొక్క మొత్తం ఇంపార్టెన్స్ ఏంటంటే గురువు ఇచ్చిన ప్రణాళికను నెరవేర్చడానికి ఇది నేను చేస్తున్నాను. అది లేకుండా ఎన్ని చేసినా వేస్ట్. ఇన్ ది సెన్స్ నేను చాలా టు ది పాయింట్ చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనకు భూమిపై స్వర్గావతరణ అనేది మన గోల్, అంతే. దానికోసమే నేను ఈ మెడిటేషన్ చేస్తాను. వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ థింక్, వాట్ ఎవర్ ఐ కంటెంప్లేట్, వాట్ ఎవర్ ఐ ఇమాజిన్, ఆల్ లీడ్స్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ మాస్టర్స్. దట్ ఈస్ మాస్టర్స్, అందరు మాస్టర్స్ యొక్క డ్రీమ్ అది భూమిపై స్వర్గావతరణ. దానికోసం చేస్తున్నాం. ఆ రకంగా మనం ఈ లెటర్స్ అండ్ అకల్ట్ మెడిటేషన్లో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది, గుప్తంగా అనంతమైన శక్తులు ఉన్నాయి, ప్రకృతిలో పనిచేస్తున్నాయి. దాంట్లో మనకు ఎప్పుడు రోజు చూసే శక్తులు ఏంటి? గాలి ఒకటి. గట్టిగా గాలి వేసింది అనుకోండి, బండి మీద వెళ్తుంటే బండి పక్కకు జరిగిపోతుంది, స్కూటర్ ఇలాంటి పెడుతుంది. ఇంకా గట్టిగా వెళ్తే కారు కూడా కదిలిపోతుంది పక్కకి. అలాగే పెద్ద పెద్ద టన్నుల కొద్దీ బరువు ఉన్న రాళ్ళు కూడా దొర్లిపోతాయి. గట్టిగా నీళ్లు వచ్చి కొడితే వరదలకి అన్ని ఎగిరిపోతుంది. ఇవన్నీ కూడా శక్తులే, మనం చూస్తూనే ఉంటాం. అవి శక్తులని మనకు తెలుసా? మన శక్తులని తెలియవే నీళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నాయి అనుకున్నాం. కాదు, నీటిలో ఉన్న శక్తి ఓళ్ళని ఓళ్ళని తుడిచేస్తుంది. అలాగే గాల్లో ఉన్న శక్తి ఓళ్ళని ఓళ్ళని కార్లని, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని, లేదా బ్రిడ్జెస్ని, లేదా ఏరోప్లేన్ ఇలాంటి వాటిని కూడా ఎగరేసేస్తుంది. అలాగే వర్షం, విపరీతంగా వర్షాలు పాడైపోతుంది. అలాగే భూమి, పోయి మట్టే కదా అనుకోకూడదు. మట్టిలో ఉండే శక్తి, భూకంపం వచ్చిందనుకోండి సెకండ్లలో అన్ని మాయమైపోతాయి, ఏం కనపడదు. ఒక సెకండ్ కింద ఉన్నాయి అయ్యో, రెండో సెకండ్లో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అమ్మవారి నామంలో ఉంటుంది లలిత సహస్రనామంలో. కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆవిడ అనేక భువనాలని సృష్టిస్తుంది, మళ్ళీ లీనం చేసేస్తుంది. అలాగా ఆ శక్తి మట్టిలో కూడా ఉంది, అంటే భూదేవికి కూడా ఉంది. అలా చూసే లోపల కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఎర్త్కాయకి వచ్చిందనుకోండి, భూకంపం వస్తే పట్టణాలు పట్టణాలు మాయమైపోతాయి, ఏమి కనపడవు. ఎక్కడ పోయాయండి అన్ని లోపల లాగేసిపోతుంది భూమిలో. ఈ రకంగా మనం శక్తుల్ని ఎదురుకుండా చూస్తున్నాం, అవి శక్తులనే మనం ఎప్పుడు గుర్తించట్లేదు, అది ప్రాబ్లం. భూమి ఒక శక్తి అని గుర్తించామా? నీళ్లు ఒక శక్తి అని గుర్తించామా? గాలి ఒక శక్తి అని గుర్తించామా? రోజు వాడుకుంటాం నిప్పు అంటాం అంతే తప్ప అదొక శక్తి అని గుర్తించాలి. అన్నం వండుకోవడానికి వాడుతున్నాం, బాగుంది. ఇంకేవో మిగతా పనులన్నీ చేస్తున్నాం. అలాగే కాంతి సైంటిస్టులు పట్టుకుంటున్నారు, ఆధ్యాత్మికవేత్తలు పట్టుకోలేకపోతున్నారు అని మాస్టర్ చాలాసార్లు బాధపడుతుంటారు. దాంట్లో ఒకటేంటంటే లైట్, కాంతి. కాంతిని ఎంత వాడుకుంటున్నాం మనం అంటే, మనం అంటే ఇన్ ది సెన్స్ సోకాల్డ్ స్పిరిచువలిస్టులు, మనం కాంతిని ఏం వాడుకుంటున్నాం అంటే కలర్ని ఏం వాడుకుంటున్నాం. అదే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు, లేజర్ బీమ్ అంటాడు. లేజర్ బీమ్ ఇలా ప్రొజెక్ట్ చేయగానే ఎదురుకుండా అన్ని మాడిపోతాయి, పశ్చానం అయిపోతాయి. అలాగే లేజర్ బీమ్తో కంట్లో కనుక పంపిస్తే కాంట్రాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఇంకా కష్టమైనవన్నీ కూడా లేజర్ ఆపరేషన్స్ చేస్తున్నారు, లేజర్ ప్రింటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే లైట్ని ఒక పద్ధతి ప్రకారం పంపించి మనకు కావాల్సిన రిజల్ట్ తీసుకోవడం అనేది సైన్స్లో చేయగలుగుతున్నారు. మనం ఎప్పటి నుంచో గాయత్రి పరివారిలో ఉన్నాం, ఎప్పటి నుంచో మాస్టర్ చెప్పినట్టు ధ్యానం చేస్తున్నాం. నిజమే, ఎంత బాగుంది. లైట్ నేను వాడుకున్నాం, కరెక్ట్ ప్రొసీజర్ తెలుసుకుని ఆ పద్ధతి ప్రకారం మనం ఈ అకల్ట్ మెడిటేషన్ చేస్తే, ఆ అకల్ట్ మెడిటేషన్ చేసినప్పుడు, అకల్ట్ మెడిటేషన్ అంటే సీక్రెట్గా ఉన్న ఆ శక్తుల మీద ధ్యానం అన్నమాట, చేసినప్పుడు వాటితో మొట్టమొదటి ఏమవుతుందంటే మనకు వాటికి సంబంధం ఏర్పడుతుంది. వీ గెట్ కనెక్టెడ్ టు ది పవర్ ఇన్ ద ఎర్త్, టు దట్ పవర్ విచ్ ఈజ్ ఇన్ ద వాటర్. వీఆర్ కనెక్టెడ్ టు దట్ పవర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫైర్. వీఆర్ కనెక్టెడ్ టు దట్ పవర్ విచ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. వీఆర్ కనెక్టెడ్ టు దట్ పవర్ విచ్ ఈజ్ వర్కింగ్ త్రూ ద ఆకాశం. ఇలాగ పంచభూతాలతోటి సంబంధం వస్తుంది. ముందర సంబంధం వచ్చిన తర్వాత ఆ పంచభూతాలని మనం గురువుల పనికి ఎలా వాడుకోవాలో కూడా మనకు మెల్లిమెల్లిగా అర్థం అవుతుంది. దీంట్లో ఏంటంటే ఎక్కడ కంగారు పడకూడదు, హేస్ట్ స్లోలీ అంటారు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది ఈయన జ్వాలాకుల్ గారి ఇంగ్లీష్. హేస్ట్ స్లోలీ, హేస్ట్ అంటే అయితే కంగారే కదా, కానీ స్లోలీ కంగారు పడి, కానీ మెల్లిగా కంగారు పడి అని అర్థం. ఇవన్నీ నేర్చుకోవడానికి మనం మంచి ఉత్సాహం ఉండాలి. కృష్ణుడు 64 కళ్ళు ఒక రోజులోనో రెండు రోజుల్లో నేర్చేసుకున్నాడు మొత్తం అంతా చక్క చక్క. ఎలా నేర్చుకున్నారో కూడా చెప్తారు అక్కడ. అలా నేర్చుకుంటే మనకు కూడా వచ్చేస్తాయి, హేస్ట్ లేదు ఏం లేదు, స్లోగానే లేదు, హేస్ట్ లేదు, న్యాచురల్గా వచ్చేస్తాయి. ఆ న్యాచురల్గా రావడానికి 64 కళ్ళు మనం అట్లీస్ట్ ఒక్క కళన్నా రావాలంటే మనం బుర్ర ఎప్పుడూ అటెంటివ్గా ఉండాలి. మనం ఎప్పుడు మన మనస్సు మన చేతిలో ఉండాలి. కాసేపు చదువుకుందాం, ఏం చదువుతాం లేదు, ఎప్పుడు చదివే పుస్తకాలు, ఎప్పుడు గాయత్రి పరివారు, ఎప్పుడు అకల్ట్ మెడిటేషన్, లేకపోతే ఎప్పుడు వైట్ మ్యాజిక్, ఏంటి ఎప్పుడు చూసినా ఇవేనా, కాసేపు రిలాక్స్ అవుదాం. రిలాక్స్ అవ్వడంలో తప్పు లేదు, కానీ మైండ్ మడుగు దాని మించి పోకూడదు. రిలాక్స్ అవ్వాలి, సినిమా చూడొచ్చు, సరదాగా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఎయిమ్ మర్చిపోకూడదు. ఆ ఎయిమ్ మటుకు ఎప్పుడు దృష్టిలో ఉండాలన్నమాట. అలాంటివన్నీ మనకు సాధించటానికి, మన మనస్సుని బాగా తయారు చేయడానికి, ఏ రకంగా అర్జునుడు బాణం వేస్తున్నావు ఎక్కడికి అంటే ఆ పక్షి కంటి గుడ్డు తప్ప నాకేం కనబడలేదని చెప్పగలిగాడు, అలా మనం మన ఏకాగ్రతను పెంచుకోవాలి. ఈ ధ్యానం ద్వారా పెంచుకుని 6 కాస్త 5 అరిషడ్ వర్గాల నుంచి, పంచభూతాల నుంచి 4, ఇందాక చెప్పుకున్నాం చూసిన బాడీ వైటల్ మెంటల్ వైటల్ యాస్ట్రల్ ఫిజికల్, దాంట్లోంచి తర్వాత 3 ట్రయాంగిల్, 3 ఏమున్నాయి మనకు ప్రకృతి, 3 గుణాలు. ఆ 3 గుణాల నుంచి 3 గుణాలకి మూలమైన పాయింట్లోకి వెళ్ళాలి. శ్రీచక్రం చూసామంటే చక్రంలో అక్షలో ఒక బిందువు ఉంటుంది, దాని చుట్టూ ఒక త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణాంతర్గత అని అమ్మవారికి నామం. మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో మనలో, సత్వ రజస్తమో గుణాలు, ఆ మూడు గుణాలకి అతీతంగా అమ్మవారు ఉంటుంది. మనం అమ్మ యొక్క అంశమే కదా, పరమాత్మ యొక్క అంశమే కదా. నేను అనే దానికి అర్థం కూడా త్రిగుణాలకి అతీతమైన శాశ్వతమైన అమృతస్వరూపమైన సత్య జ్ఞాన ఆనంద స్వరూపమైన, సత్ చిత్ ఆనంద స్వరూపమైన వెలుగును నేను, అది నేను అనే పదానికి మహాత్ములు ఇచ్చిన, పరమ గురువులు ఇచ్చిన డెఫినేషన్. నేను అంటే అది, నేనంటే సాక్షాత్తు భగవంతుడు అని అర్థం. నేను వీక్గా ఉన్నాను అనకూడదు ఎవరు, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ శరీరం బాగలేదు నాకు కాదు, నేను వీక్గా ఉన్నానండి, ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్ అనకూడదు. ఐఆమ్ ఇగ్నరెంట్, ఐఆమ్ అనే పదానికి కరెక్ట్ అర్థం ఏంటంటే భగవంతుడు. భగవంతుడు కెన్ నెవర్ బి ఇగ్నరెంట్, కెన్ నెవర్ బి ఇనేబుల్ ఆర్ అనేబుల్. ఇట్ ఈజ్ ఆల్వేజ్ కాంపిటెంట్, ఈజ్ ఆల్వేజ్ నాలెడ్జ్, ఆయనే నాలెడ్జ్, ఇంకో వీరికి నాలెడ్జ్ ఇవ్వడదు. కాబట్టి ఐఆమ్ ఎప్పుడు వాడుతున్నా గుర్తుపెట్టుకోవాలి, నేను అని వాడుతున్నప్పుడల్లా నేను భగవంతుణ్ణి అనే అవేర్నెస్ తోటే మాట్లాడాలి. అప్పుడు ఇంకా బాగా మనం అకల్ట్ మెడిటేషన్ అర్థం చేసుకోగలం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జస్ట్ ప్రిలిమినరీ, నెక్స్ట్ నుంచి మనం బాగా డీటెయిల్డ్గా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.